అద్భుతమైన ఆత్మ బంధువులారు. సాధన లేకుండా సిద్ధి కలగదు. అంటే దేహం ఇక్కడ తిరుగాడుతున్నప్పుడే మనం సాధన చేయాలి. దేహానికి మరణం వచ్చిన తర్వాత పుణ్యలోకాలు ఉన్నాయి, పాపలోకాలు ఉన్నాయి, జీవుడు ప్రయాణం చేసే లోకాలు. అవి సాధనకు పనికొచ్చే లోకాలు కాదు. అది మంచి ఉంటే మంచి అనుభవిస్తాడు, చెడు ఉంటే చెడు అనుభవిస్తాడు. అది కర్మఫలాన్ని అనుభవంలోకి తీసుకొచ్చే లోకాలు శరీరం మరణించిన తర్వాత. అయితే సాధన చేసి వాడు స్వభావాన్ని, వాడి నేచర్ని మార్చుకోవాల్సింది ఇక్కడే ఈ భూమి మీదే, ఈ ప్లానెట్ మీదే వాడు సాధన చేసుకోవాలి. అది మరణానంతర జీవితంలో సాధన చేయటం కుదరదు. అంటే ఈ కర్మఫలం అనుభవించే లోకాలు అవి. అంటే మన శరీరం మరణించకముందే ఇక్కడ ఉండగానే కాలాన్ని సద్వినియోగం చేసుకుని మనం మనస్సును బాగా పక్వానికి తెచ్చుకుని, మనస్సుకు బాగా పవిత్రతను పట్టించుకుని, మనస్సుకు బాగా సూక్ష్మం చేసుకుంటే పవిత్రమైన మనస్సు, సూక్ష్మమైన మనస్సు పరిశోధనకి పనికొస్తుంది. అంటే హృదయంలో ఉన్న వస్తువును వెతకడానికి, అన్వేషించడానికి సూక్ష్మమైన మనస్సు, బాగా శుద్ధి కలిగిన బుద్ధి హృదయంలో ఉన్నటువంటి వస్తువును తెలుసుకోవడానికి సహకరిస్తుంది. అయితే కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు. మీరు శ్రవణం చేయటమే కాకుండా ఇంటికాడ మీరు ఆ విషయాన్ని జాగ్రత్తగా మననం చేసుకుని అది ఎంతవరకు మనకు అర్థమవుతుందని మీరు అది జాగ్రత్తగా విషయాన్ని గ్రహించి, మనం గ్రహించిన విషయాన్ని మనం ప్రాక్టీస్ చేయటం ప్రారంభిస్తే, అది అభ్యాసం చేయటం ప్రారంభిస్తే వస్తువు అనుభవంలోకి వస్తుంది. ఇంతకుముందు కొంతమంది ఏమని అడుగుతున్నారంటే మా మనసుకు శాంతి లేదు అని అంటున్నారు. కొంతమంది చెప్పారు మా మనసుకు శాంతిగా ఉండటం లేదని. శాంతి మీ హృదయంలో ఉన్నటువంటి సత్య పదార్థాన్ని, మీ హృదయంలో ఉన్న నిజాన్ని మీరు తెలుసుకునే వరకు పూర్ణమైన శాంతి మీకు రాదు. అంటే మీ మనస్సు అణిగినప్పుడు కొంత శాంతి ఉంటుంది మీకు, శాంతి లోకంలో లేదు, శాంతి ఎక్కడా లేదు, శాంతి మీ హృదయంలో ఉంది. శరీరం మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి మీ హృదయంలో ఉంది. ఆ మరణం లేని వస్తువు యొక్క స్వరూపమే శాంతి. అది తెలుసుకునే వరకు ప్రతి జన్మలో ఏదో రకమైన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. తన హృదయంలో ఉన్నటువంటి ఆ పరం భగవంతుని, ఈశ్వరుని, అంతర్యామని ఎవడైతే తను సాధన చేసి గ్రహించగలుగుతాడో, తన బుద్ధిని శుద్ధిని చేసుకుని, బుద్ధిని ఏకాగ్రం చేసి ఎవడైతే గ్రహించగలుగుతాడో వాడికి శాంతి కలుగుతుంది. శాంతి తొందరపడక్కర్లేదు, అందరికీ వస్తుంది. కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు అనుకోవద్దు. అందరికీ వస్తుంది విషయం. కొంతమందికి వెనక, కొంతమందికి ముందు. చదువు కొంతమందికి 5 సార్లు చెప్పాలి, కొంతమందికి 1 సారి చెప్పినా వస్తుంది. అసలు శ్రద్ధ అంటూ ఉంటే 4 రోజులు వెనక ముందు వస్తుంది, రాకుండా ఉండదు, తప్పనిసరిగా వస్తుంది అది. అయితే ఈ కోరికలు, తలంపులు, సంకల్పాలు అన్నీ మనస్సులో ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుని మనస్సు మనం కాదు, మనస్సు మనం కాదు కాబట్టి గాఢ నిద్రలో మనస్సుతో వేరుపడిపోతున్నాం. దేహం ఉంటే లోకం గొడవ ఉంటుంది, లోకం గొడవ ఉంటే దేహం గొడవ ఉంటుంది. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లోంచి వేరుపడుతున్నాం. దేహంలోంచి, లోకంలోంచి, దేవుళ్ళలోంచి, అన్నిటిలోంచి వేరుపడుతున్నాం. కానీ మనలోంచి మనం వేరుపడటం లేదు. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ అక్కడ దేహానికి సంబంధించినటువంటి కానీ, దేవుడికి సంబంధించినది కానీ, లోకానికి సంబంధించినటువంటి తలంపులు ఏమి లేవు అక్కడ. అంటే ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనం ఒకరికి సమరం. మనస్సు అణిగిపోతే లోకం అణిగిపోతుంది, దేవుడు అణిగిపోతాడు, జగత్తు అణిగిపోతుంది. అందరూ అణిగి మనస్సు అణిగిపోతే జీవుడు అణిగిపోతాడు, దేవుడు అణిగిపోతాడు, లోకం అణిగిపోతుంది. మనస్సు ఉదయించినప్పుడు లోకం ఉదయిస్తుంది, మనస్సు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది. చాలామంది ఏమంటున్నారంటే మనసుకి చాపల్యం వస్తుందని. అంటే మనస్సు మీద జపం చేసుకుందామని, ధ్యానం చేసుకుందామని మనస్సుకి ఇలా ఊగిసలాట వస్తామని. దానికి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాన్ని విక్షేపం అంటారు వేదాంత పరిభాషలో. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ప్రతి జీవుడికి 3 దోషాలు ఉంటాయి, మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ఈ మనస్సు యొక్క చాపల్యాన్ని విక్షేప దోషం అంటారు. అది ఎలా పోతుందంటే, మీకు ఏ దేవుడైతే బాగా ఇష్టమో, ఏ గురువు అయితే బాగా ఇష్టమో, ఆ గురువుని ఆ గురువు యొక్క రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించుకుంటుంటే ఆ విక్షేప దోషం పోతుంది. గురువు యొక్క రూపాన్ని మీరు ధ్యానం చేసుకుంటుంటే, ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలకు చదువు రాకపోవడానికి కారణం విక్షేప దోషం. అంటే వాళ్ళ శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఒక చోట ఉంటుంది. పాప వాళ్ళకి చదువుకోవాలని ఉన్నా కానీ మనసు చెదిరిపోతా ఉంటే వాళ్ళకి చదువు రాదు, గ్రహించలేరు. అంటే విక్షేప దోషం ఉన్న చోట చదువు రాదు. అంటే విక్షేపం అంటే మనసు కదిలటం, క్షణక్షణాలకి నిమిష నిమిషాలకి మనసులో ఉన్న చేపలు కానీ విక్షేప దోషం అంటారు. అది ఉపాసన చేయటం వల్ల విక్షేప దోషం పోతుంది. అంటే భగవంతుడి రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించటం వల్ల, భగవంతుడి మీద మనకున్న ఇష్టత వల్ల మనకు ఆ విక్షేప దోషం నశిస్తుంది. ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనం పూర్వజన్మలో ఏ పనులైతే చేశామో ఆ పనికి సంబంధించిన వాసనలు మనలో ఉన్నాయి, ఆ వాసనే మనలో తలంపు కింద వస్తుంది. అంతకంటే ఏమి లేదు, అది తలంపుల కింద వస్తున్నాయి. తలంపు వచ్చేటప్పటికి దుఃఖం వస్తుంది. అంచేత వాసన నశిస్తేనే కానీ తలంపు నశించదు, వాసన నశిస్తేనే కానీ తలంపు నశించదు. మనలో ఏ వాసన అయితే బలీయంగా ఉందో దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తే నిప్పు మీద కిరసనాలు వేసి నిప్పుని ఆర్పడాం. ఇప్పుడు నిప్పు మీద కిరసనాలు వేసామనుకోండి ఎక్కువైపోతూ ఉంటుంది కానీ ఆర్పడాం మనం. అదేవిధంగా వాసన సంతృప్తి పరుస్తుంటే అది పెరిగిపోతూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, వాసన కనుక మనం సంతృప్తి పరచకుండా వచ్చినప్పుడు దాన్ని నిగ్రహిస్తుంటే అదేమవుతుందంటే సన్నగిలిపోతూ ఉంటుంది వాసన. వాసనాక్షయం అవ్వకుండా మీకు ఏదైనా కొంచెం జ్ఞానం కలిగిన అది నిలబడదు. శ్రద్ధగా శ్రవణం చేస్తారనుకోండి, ఇంటికి వెళ్ళి మననం చేస్తారనుకోండి, ఏదైనా కొంత జ్ఞానం కలిగినా కొంత వివేకం కలిగినా నిలబడదు. అంటే లోపల ఉన్న వాసన దాన్ని స్థిరంగా ఉండనివ్వదు. మన మనస్సు బాహ్యముఖానికి రావటం వాసనే కారణం. మన మనస్సు బాహ్యముఖానికి వస్తుందంటే వాసనే కారణం. వాసన లేకపోతే మనస్సు బాహ్యముఖానికి రాదు. అంటే ఈ వాసనలోంచి తలంపు వస్తుంది. అందుచేత నీకు తలంపు నశించాలంటే తలంపుకు మూలమైన వాసన నశించాలి. ఆ వాసనని మనం సంతృప్తి పరచడం తగ్గించి వాసనను కనుక నిగ్రహించడానికి ప్రారంభిస్తే, అంటే నీ మనో ప్రవాహానికి ఎదురెత్తడం కనుక మీరు నేర్చుకుంటే మనస్సు అణుగుతుంది. కానీ మీరేం తొందరపడక్కర్లేదు, అందరికీ వస్తుంది జ్ఞానం, అందరికీ కలుగుతుంది, ఇందులో సందేహపడక్కర్లేదు. ఒకవేళ 4 జన్మల వెనకో ముందు వస్తుంది కానీ అందరికీ వస్తుంది. శ్రద్ధ అంటే ఉంటే, ఆ నేర్చుకోవాలనే కాంక్ష ఉండి శ్రద్ధ అంటే ఉంటే, కొంచెం సహవాసాలు కనుక మీరు మంచివి చేస్తుంటే తప్పనిసరిగా జ్ఞానం కలుగుతుంది. అంటే చేసే సహవాసాల విషయంలో, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే స్నేహాల విషయంలోనే, తినే తిండి విషయంలో కనుక జాగ్రత్తగా ఉంటే సత్వగుణం మనకు అభివృద్ధి అవుతుంది. సత్వగుణం ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న సత్యానికి దారి చూపిస్తుంది సత్వగుణం. అంటే మనం సత్వగుణాన్ని సంపాదించుకుంటే ఆ సత్వగుణం అనే ద్వారం ద్వారా జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. ఇది మీరు గ్రహించవలసిన విషయం. ఆ జ్ఞానంలో ప్రవేశించడానికి మన సత్వగుణం సపోర్ట్గా ఉంటుంది, ఎక్స్టర్నల్ సపోర్ట్గా మనకు ఉంటుంది. దేహం నేనుగా వ్యక్తం అవటం లేదు, ఈ దేహం ఉంది, ఈ దేహం మనకి నేనుగా వ్యక్తం అవటం లేదు. లోపల ఏది వ్యక్తం అవుతుంది, మనలోని జీవుడు మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడు. ఆ జీవుడు ఏమని చెబుతున్నాడు అంటే ఈ దేహము నాది అని చెప్తున్నాడు. ఆ నేనే మన అహంభావన అని పిలుస్తాం. ఆ జీవుడు స్వతంత్రంగా ఉండలేడు, దానికి ఏదో ఆలంబనం ఉండాలి. అది బాహ్యమైన సంఘటనలతోటో, బాహ్యమైన మనుషులతోటో, తన శరీరంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది. ఏదో ధనంతో, చదువుతోటో, గౌరవంతో ఏదో తాదాక్ష్యం పొంది, ఆ జీవుడు స్వతంత్రంగా ఉండలేడు. లోకంతో తాదాక్ష్యం పొందుతుంది, దేహంతో తాదాక్ష్యం పొందుతుంది. దేహానికి మరణం వస్తే దుఃఖపడుతుంది, సంతోషం వస్తే, కొంతమందికి సంతోషం వస్తే గర్వం పెరిగిపోతుంది, కొంతమందికి సంతోషం వస్తే తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. ఆ సంతోషం వచ్చే పొంగిపోయి, దుఃఖం వస్తే పొంగిపోయి వాళ్ళకి మనస్సుకి అంతర్దృష్టి కలగదు, వాళ్ళకి వివేకం కలగదు, విజ్ఞానం కలగదు. ఒకసారి మనకు అనుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి జీవితంలో, అనుకున్న సంఘటనలు ఒకసారి జరుగుతాయి, అనుకున్న సంఘటనలు కూడా కొన్ని జీవితంలో జరుగుతాయి. అప్పుడు ఏ అనుకున్నది జరిగినా జరగకపోయినా, అనుకోని ఓ సంఘటన జరిగినా జరగకపోయినా, నీ మనస్సును బ్యాలెన్స్ చేసుకుంటే మటుకి నువ్వు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు. యోగం అంటే కేవలం గుంజులు తీయటం, గుంజులు తీయటం కాదు యోగం అంటే. అంటే నీకు ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, సమానం చేసుకోవాలి. అది ఉదాహరణకి నేను చెప్తాను, సమానం చేసుకోవటం. కొంతమంది మన వాళ్ళు, కొంతమంది పరాల వాళ్ళు అనుకుంటాం అనుకోండి. అసలు మామూలుగా లోకులు అలాగే అనుకుంటారు. సర్వసాధారణంగా లౌకికులు ఏం చేస్తారంటే కొంతమంది మన వాళ్ళు అనుకుంటారు, కొంతమంది పరాయి వాళ్ళు అనుకుంటారు. లౌకికులు అనుకుంటే అనుకోవచ్చు, సాగడ్డలు కనుక అలా అనుకుంటే వాళ్ళకి యోగం ఫలించదు. మామూలుగా లోకానికి సంబంధించిన మనుషులు అలా అనుకుంటే అనుకోనివ్వండి, వీళ్ళు మన వాళ్ళు వాడు పరాయి వాళ్ళని. సాధన చేసేవాడు కనుక అనుకుంటే వాడు మనస్సు బాహ్యము కనుక వచ్చేస్తుంది, కానీ అంతర్దృష్టి వాడికి కలగదు. అంటే వీడు నావాడు, వాడు పరాయి వాడు, వీడు స్నేహితుడు, వాడు విరోధి అని ఇలా అనుకుంటాం అనుకోండి మనం. వాడు ఎలా అనుకుంటా అంటే యోగాన్ని అభ్యసించినా వాడు మనస్సు బాహ్య ముఖానికి వస్తుంది, కానీ వాడికి అంతర్ముఖం అవ్వదు. మనస్సు అణిగితేనే కానీ అంతర్దృష్టి కలగదు, అంతర్దృష్టి కలిగితేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఇది బాగా దృష్టి పెట్టుకోండి. మనస్సు అంతర్ముఖం కాకపోతే వాడికి ఆత్మజ్ఞానం కలగదు, కోటి జన్మలు ఇచ్చినా వాడికి కలగదు. అంటే నీకు లౌకికంగా మనం ఉదాహరణగా పెట్టుకోకూడదు. ఈ పారమార్థిక మార్గంలో ఉన్న వాళ్ళని, మహాత్ముల్ని, మహర్షుల్ని, యోగుల్ని వాళ్ళని ఉదాహరణగా పెట్టుకుని మనం పనిచేయాలి, కానీ లౌకికను ఉదాహరణగా పెట్టుకోకూడదు. అంటే నీకు ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవాలి. ఇష్టాలు జీవుడికే, అయిష్టాలు జీవుడికే, ఇవన్నీ జీవుడికే. అంటే జీవలక్షణాలు తగ్గించుకోవాలి. ఆ జీవలక్షణాలు ఎప్పుడు తగ్గుతాయి? భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయ గుహలో ఉన్నాడు. భగవంతుడు మన హృదయ గుహలోనూ ఉన్నాడు. ఆ హృదయ గుహలో కనుక ఈ జీవుడిని ఎక్కువ కాలం నిలబెట్టి ఉంచగలిగితే, అంటే నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి, హృదయంలో ఉన్న నీ హృదయ గుహలో ఉన్న అంతర్యామైనటువంటి ఈశ్వరుణ్ణి, దాని గురించి ఆ ఈశ్వరుని నువ్వు స్మరించుకుంటూ, ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ, ఆ ఈశ్వరుడి యొక్క వైభవం నువ్వు మననం చేసుకుంటూ ఉంటే నీ ముఖానికి బ్రహ్మతేజస్సు వస్తుంది, నీ మాటకు శక్తి వస్తుంది, మీ డే టు డే బిహేవియర్లో, హ్యూమన్ బిహేవియర్లో, డే టు డే బిహేవియర్లో మీకు ఎంత శాంతి కలుగుతుంది, మీ దేహం కాంతిమయమవుతుంది. మనం ఏం చేస్తామంటే విషయ చింతన చేస్తాం. విషయ చింతన చేసి వాళ్ళు నిరంతరం ఆత్మను చింతిస్తుంటే, అయితే పరమేశ్వరుని కనుక మనకు చింతిస్తూ ఉంటే మన మనస్సు పాల్చబడుతుంది, మనకు శరీరానికి తేజస్ వస్తుంది, మనస్సుకు తేజస్ వస్తుంది. తర్వాత ఉత్తర జన్మలు, రాబోయే జన్మలు ఉత్తమ జన్మలు వస్తాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం విషయ చింతన చేస్తున్నాం కానీ ఆత్మచింతన చేయటం లేదు. విషయ చింతన చేసేవాడు బంధింపబడతాడు, ఆత్మచింతన చేసేవాడు ముక్తుడవుతాడు. విషయ చింతన చేసేవాడు బద్ధుడవుతాడు, ఆత్మచింతన చేసేవాడు ముక్తుడవుతాడు. ఆత్మచింతనేమో చేసేవాడికి ముక్తి కలుగుతుంది, విషయ చింతన చేసిన వాడు ఆ జన్మకి ఆ జన్మకి వాడి చీకటిలోకాలకు వెళతాడు, వాడు బద్ధుడవుతాడు. ఇప్పుడు ఎప్పుడైతే మానవుడు విషయ చింతనలోంచి వాడు ఆత్మచింతనలోకి రాడో, విషయ చింతనలోంచి వాడు దైవ చింతనలోకి ఎప్పుడైతే రాడో, వాడికి సాపేక్షిక జీవితం వాడిని విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు. నీవు నేననే సాపేక్షిక జీవితం అంటే నీవు నేననే భేదబుద్ధి విడిచిపెట్టదు. మానవుడు ఏమనుకుంటున్నా అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానం నిజం అనుకుంటున్నాడు, లోపల ఆత్మజ్ఞానం అబద్ధం అనుకుంటున్నాడు. లోపల ఆత్మజ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం, మన ఇంద్రియాలతో గ్రహించే జ్ఞానం పరోక్ష జ్ఞానం. అంటే భగవంతుడంటే ఉండటం, భగవంతుడంటే ఏంటి ఉండటం. అంటే మన లోపల ఉన్న భగవంతుని కనుక తెలిస్తే మన శరీరం చనిపోయినా శుభ్రంగా మనం ఉంటామన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీరం చనిపోయిన వాడు నేను చనిపోతున్నాను కనుక అనుకుంటే వాడికి అమృత స్థితి కలగలేదని అర్థం. శరీరం చనిపోయేటప్పుడు శరీరం చనిపోతుంది, కానీ వాడి శరీరం చనిపోయే ముందే వాడు చావులేని వస్తువుని కనుక వాడు తెలుసుకుంటే వాడు అమృత స్థితిని పొందుతాడు. అంటే శరీరం యొక్క మరణం కూడా తలంపే. తలంపు ఎవరికుంది? అసలు వస్తువుకి తలంపు లేదు, అహంభావనకి తలంపు ఉంది. అంటే శరీరం మరణించేటప్పుడు బాధపడేది అహంభావన. అహంభావన ఎందుకు బాధపడుతుంది శరీరం మరణించినప్పుడు? అంటే ఈ మొదటి నేను గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి ఈ మొదటి నేను శరీరంతో తాదాత్మ్యం చెందిపోతుంది. మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు వాడి శరీరంతో తాదాత్మ్యం పొంది ఉంటుంది. వాడి దేహబుద్ధి కారణంగా దేహం మరణించినప్పుడు మనం దుఃఖం కలుగుతుంది వాడికి. ఇది ఈ దుఃఖం నీకు ఎప్పుడు నశిస్తుంది అంటే దుఃఖము లేని వస్తువుని, దుఃఖము లేని నీ స్వరూపాన్ని నువ్వు అనుభవేకవేద్యం చేసుకునే వరకు నేను దుఃఖం వెంటాడుతుంది. అంచేది నీకు ఏదైనా తలంపులు వస్తుంటే కంగారు పడకండి. మీరు పూర్వజన్మలో ఏ విషయాలనైతే ప్రేమించారో, ఏ విషయాలనైతే ఇష్టంగా మీరు అనుభవించారో, ఈ జన్మలో అయ్యే నీకు తలంపుల కింద వస్తాయి. మీరు పూర్వ దేహాలు జ్ఞాపకం లేదు, పూర్వం ఏ ప్రాంతంలో మీరు పుట్టారో మీకు గుర్తుకు లేదు, కానీ మీరు పూర్వజన్మలో చేసిన పనులే మీకు వాసన కింద వస్తుంది, ఆ వాసన తలంపుల కింద వస్తుంది. అంటే ఈ జన్మలో మీకు ఏదైతే ప్రీతిగా ఉందో, ఏదైతే ఇష్టంగా ఉందో, అది పూర్వజన్మలో మీరు బాగా చేసినట్టు గుర్తు. అంటే అప్పుడు తెలియక చేశారు. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని మీరు ఆ వాసన తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత ఇష్టం మీరు చేశారు అంత ఇష్టంగా మీరు పరమాత్మను కనుక ప్రార్థిస్తే అది తొలగిపోతుంది. ఇప్పుడు శాస్త్రాలు ఏం చెప్తారంటే ఒక మనిషిని ఇంకో మనిషి ఇష్టించక్కర్లేదు, ఎవడ మనస్సు వాడికే శిక్షణ. ఇంకా పూర్వజన్మల వాసనలు మన మనస్సులోనే ఉన్నాయి. ఈ పూర్వజన్మలు ఏదైతే చేసావో అదే నీకు వాసన కింద తలంపు కింద వ్యక్తం అవుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే అరిష్టం పూర్వం నీకు తెలియకపోయినా నువ్వు శాస్త్రాన్ని వినటం వల్ల ఇప్పుడు నీకు దానివల్ల వచ్చే అరిష్టం నీకు తెలుస్తాను. అంటే నువ్వు భగవంతుని ప్రార్థించి నీ సొంత ప్రయత్నం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తే, భగవంతుని కనుక ఉపాసన చేస్తే, భగవంతుని రూపాన్ని కనుక ధ్యానం చేస్తే ఆ వాసన నశిస్తాం. ఇది మీరు గ్రహించండి. అయితే వాసన నశించడానికి మీ తెలివితేటలు ఒకటే సరిపోవు. గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. చిన్న వాసన కూడా మీ తెలివితేటల పోవు. ప్రయత్నం అవసరమే, కానీ ప్రయత్నంతో గురువు అనుగ్రహం కావాలి, ఈశ్వర అనుగ్రహం కావాలి. ఈశ్వర అనుగ్రహం కనుక ఉంటే వాసన నశిస్తాం. అంటే మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అయ్యేలాగా మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఉండాలి. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మనం భగవంతుడు చెప్పిన మాటలను మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. కానీ భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు. మనం లౌకికుడి మాటలను ప్రమాణంగా పెట్టుకోకూడదు. లౌకికుడి మాటలను ప్రమాణంగా పెట్టుకుంటే ఒక బుడ్డివాడు ఇంకో బుడ్డివాడికి దారి చూపించినట్టు అవుతుంది. ఒక బుడ్డివాడు ఇంకో బుడ్డివాడికి దారి చూపించగలడా? చూపించలేడు. ఒకవేళ చూపించడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు ప్రమాదంలో పడతారు. అంటే శాస్త్రం అంటే భగవంతుడు మనకి ఇచ్చినది. అంటే మన అభివృద్ధిలోకి రావటానికి, మన ఉజ్వల భౌతికంగా ఆధ్యాత్మికంగా మన ఉజ్వల భవిష్యత్తులో ప్రవేశించడానికి మనకి ఆ భగవంతుడి యొక్క, భగవంతుడి మాట వినకపోతే, మనం భగవంతుడి మంది సజీవమని విశ్వాసం కనుక రాకపోతే మనం భగవంతుని గౌరవించడం. ఎప్పుడైతే భగవంతుడి ఏంది మనకు గౌరవం లేదో ఆయన మాట ఏంది కూడా మనకు విలువ ఉండదు. భగవంతుడి ఏంది ఎవరికైతే సజీవమైన విశ్వాసం ఉందో భగవంతుడి మాట మీద గౌరవం వస్తుంది. ఆ మాటను మనం మనం చేస్తాం. మనం చేయగా చేయగా మనకు అనుభవంలోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయత్నం అంటూ చేయటం మొదలు పెడితే ఈనాటికో ముందు నాటికో ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఒక వస్తువు తప్పనిసరిగా తెలియబడుతుంది. మీకు తెలుస్తుందా తెలియదా వస్తువు అనుభవంలోకి వస్తుందా రాదని మీరు ఎప్పుడు కంగారు పడదు. వచ్చి చేరుతుంది. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరు అందరూ మోక్షానికి వారసులే. మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది, సుఖం తెలుస్తుంది. కానీ మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ మనసును మీరు పట్టించుకోవద్దు. మీ మనసు లేనిపోయిన గొడవలని రేపుతూ ఉంటుంది. మనసును పట్టించుకోవద్దు. భగవాన్ చెబుతూ ఉంటారు మీకు దుఃఖం అంటే ఎక్కడ ఉంది? మనసులో ఉంది. ఆ మనసు మీరు కాదు కదా. ఆ మనసు గురించి అస్తమానం ఆలోచించబడి భగవంతుడి గురించి ఆలోచించండి. మనసు నశిస్తున్నారు. మనసులో 100 కోరికలు ఉన్నాయి, లేకపోతే 100 దుఃఖ కారణాలు ఉన్నాయి. అది మీరు కాదు, మనసు మీరు కాదు. మనసు మీరు కాదు కాబట్టి గాఢ నిద్రలో మీరు మనసుతో వేరుపడిపోతున్నారు. మీరు మనం దేహం కాదు, అంతే దేహంతో వేరుపడిపోతున్నాం. మన మనస్సు కాదు, అంతే మనసుతో వేరుపడిపోతున్నాం. అంచేది మనం ఏది కాదో అది గాఢ నిద్రలో మనం వేరుపడిపోతున్నాం మనం స్పష్టంగా తెలుస్తాం. ఇదే మీరు గ్రహించండి. నేననే తలంపు మనకి మెరుగు వచ్చినప్పుడు వస్తుంది. గాఢ నిద్రలో నేననే తలంపు లేదు. గాఢ నిద్రలో అందరం సుఖంగా ఉన్నాం. కారణం ఏంటి చెప్పండి? గాఢ నిద్రలో అహంభావం లేదు మనకి. అంచేది అందరం సుఖంగా ఉన్నాం. జాగ్రత్త అవస్థ వచ్చేవాడికి అహంభావం వస్తుంది మనకి. అంచేది అందరం దుఃఖంగా ఉన్నాం. గాఢ నిద్రలో మనం సుఖంగా ఉంటామని కారణం ఏంటంటే నాకు అహంభావం లేకపోవటం. జాగ్రత్త అవస్థ వచ్చేవాడికి ఎందుకు దుఃఖం ఉంటున్నాం అని, దుఃఖంగా ఎందుకు ఉంటున్నాం అంటే జాగ్రత్త అవస్థవాడికి అహంభావం వస్తాను. ఈ అహంభావం వచ్చి ఏం చేస్తుందంటే ఈ దేహంతో తాదాక్ష్యం పొందుతుంది. అక్కడి నుంచి వాడికి దుఃఖం ప్రారంభమవుతుంది. ఎందుకు ఇక్కడ భగవాన్ చెప్పేది చాలా మంచి మాట ఏం చెప్పాడంటే, మీరు ఏ శాస్త్రాన్ని చదివినా, ఏ మార్గాన్ని మీరు అనుసరించినా, ఏ అవతార పురుషుని ఏ గురువుని మీరు ధ్యానం చేసినా, ఈ అహంభావంలో నుంచి విడుదల పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ అహంభావాన్ని పోగు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకో పని లేదు. వాళ్ళని పొగుడుకోవటం, ఇతరులను విమర్శించటం, దానివల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అహంభావన పెరిగిపోతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఈ అహంభావాన్ని ఎలా నొల్లుకుందామనే చూస్తూ ఉంటారు. ఈ అహంభావానికి ఎక్కడికి వెళ్తే నేత దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు సరిగ్గా వాళ్ళు. అంటే ఏది పోగొట్టుకోవాలని పెంచుకుంటున్నారు వాళ్ళకి తెలియదు. అది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అహంభావానికి ఎక్కడైతే నేత దొరుకుతుందో వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదైతే పోగొట్టుకోవాలో, ఏదైతే దుఃఖ కారణమో, ఏదైతే నరక కారణమో వెళ్ళి అది పోషించుకుంటున్నారు అక్కడ. మీరు భక్తి పేరు మీద అహంభావాన్ని తొలగించుకోవాలి. అహంభావాన్ని పెంచుకోవడం వాళ్ళకి కావాల్సింది. అహంభావాన్ని తొలగించుకోవాలి అంటే మనం చేయవలసిన సాధన, మనం చేయవలసిన ప్రయత్నము అహంభావంలోంచి విడుదల పొందటం. కానీ మనం ఏం చేస్తున్నామంటే అంట్లోంచి విడుదల పొందే ప్రయత్నం మానేసి దాన్ని పోగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు ఏ రోజు కారోజు ఏంటి మనం అహంకారాన్ని పోగు చేసుకుంటున్నామో దాంట్లో నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నామని ఏ రోజు కారోజు మీరు అంచనా వేసుకోవాలి. అంటే బంగారు పడుతుడు ఆ బంగారాన్ని చూసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తాడో అలా మీ మనసు ఎటెళతాందో అటెళతాందా ఇటెళతాందా మీరు చూసుకోవాలి. అది గ్రహించే అయితే మనకు పరమేశ్వరుడు పట్ల కనుక నిజమైన భక్తి కుదిరితే, పరమేశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం కనుక మనకు కుదిరితే మలదోషం పోతుంది, విక్షేప దోషం పోతుంది, ఆవరణ దోషం పోతుంది. మలదోషం అంటే పూర్వజన్మలో మనం చేసిన దోషాలన్నీ మలదోషంలో ఉంటాయి. విక్షేప దోషం అంటే మనసు యొక్క చేపలని విక్షేప దోషం అంటారు. మనకి స్నేహితులు వాళ్ళు మనకి స్నేహితులు కాదు, ఇలా వాడు దుడ్డు వేసుకుంటాడు వాళ్ళు వాడు దుడ్డు వేసుకుంటాడు బంధువు దగ్గర నుండి పూర్వం. అలాగే ఆ దుడ్డు వేసుకుంటే అది ఏదో దుడ్డు వేసుకుని ఆ దుడ్డులో తిరుగుతూ ఉంటాడు వాడు. ఈ ఆవరణ దోషం, ఈ ఆవరణ దోషంలో తారు తెగితేనే కానీ వాడికి ముక్తి రాదు. కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఈ బంధువు దొడ్లోనే దోళ్ళు ఏం చేస్తాయంటే నాలుగు గోడల మధ్యన తిరుగుతూ ఉంటాయంటే. అలాగే ఈ ఆవరణ దోషం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ నాలుగు గోడల మధ్యన తిరుగుతాడు కానీ అందులోంచి బయటకు రాలేడాడు. బయటకు రాలేడు వాడికి మోక్షం రాదు. అంటే ఎవరిని చూసినా నువ్వు లోపల వస్తువును చూడు. శరీరాలు నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, లావుగా ఉంటాయి, సన్నంగా ఉంటాయి. అలాగే మనసులో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. మనసులో మంచి వాసనలు ఉంటాయి, చెడ్డ వాసనలు ఉంటాయి. ఆ గొడవలు వదిలి. అందరి హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనే క్రియేటర్ కంట్రోల్. నీ క్రియేటర్ నీ హృదయంలోనే ఉన్నాడు, నీ కంట్రోల్ నీ హృదయంలోనే ఉన్నాడు. అంటే ఆ ఏకవస్తువు నువ్వు చూడటం కనుక నేర్చుకుంటే, ఆ ఏకవస్తువు నువ్వు ధ్యానం చేయటం నేర్చుకుంటే, ఎక్కడికైనా ఏకవస్తువునే కనుక నువ్వు చూస్తుంటే మనస్సు నశిస్తుంది. ఏకవస్తువుని ధ్యానం చేయటం వల్ల, ఏకవస్తువు నిరంతరం స్మరించడం వల్ల మనస్సు నశించి తీరుతుంది. మీరు విచారణ మార్గం మీరు చేయలేరనుకోండి, ఏకవస్తువు ఒకే వస్తువుని మీరు నిరంతరం స్మరించగా స్మరించగా ధ్యానించగా ధ్యానించగా అది నశించి తీరుతుంది. అది మన గతి ఏంటంటే మోక్షం. అది ఉత్తమ గతి ఏంటంటే మోక్షమే ఉత్తమ గతి. ఆ గతిని పొందే వరకు మనకు విశ్రాంతి లేదు, ఆ గతిని పొందే వరకు మనకు నిజమైన సుఖం దొరకదు. ఉత్తమోత్తముడు కానీ ఉత్తమ గతి దొరకదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మానవుడు ఎవడైతే ఉత్తమోత్తముడో, ఎవడైతే పరిశుద్ధుడో, వాడికి ఉత్తమ గతి దొరుకుతుంది. కానీ కబుర్ల వల్ల కాకరకాయ వల్ల దొరికేది కాదు. ఏదైనా ఈ దేహగతమైన నీళ్ళలోంచి బయటపడటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి తన మూలాన్ని కనుగొని దానిలో విలువను ఒకటి. అంటే మనకు అనేక తలంపులు ఉన్నాయి, అనేక మంచి తలంపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి మనకి. ఇవన్నీ నేనని మొదటి తలంపుకి వస్తున్నాయి తలంపులని. ఇది బాగా అర్థం చేసుకోండి. ముందు మనకి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి నేను అనే ఒక తలంపు వస్తుంది. నేను అంటాం మనం, ఆ నేను అంటాం. కానీ దేహం నేనే అంటాం లేదు. లోపల మనస్సులో ఎవరో అంటున్నారు నేనని చెప్తాను. ఆ నేను నీకు లోపల నుంచి వస్తాను. కానీ ఆ నేనునే తలంపు, ఆ నేనుని ఏదైతే వ్యక్తమవుతుందో, ఇప్పుడు మనకి ఏదైతే మనకి నేనుగా వ్యక్తమవుతుందో అది నిజం కాదు, అది తలంపే. అది నిజం కాదంటే తలంపుని మీరు ఎలా చెబుతున్నారు అని మీరు నన్ను అడగాలి. కౌంటర్ క్వశ్చన్, ఇప్పుడు మనకి ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో అది తలంపే, అది నిజం కాదు. అది నిజం కాదు తలంపని మనకు ఎలా తెలుస్తుందంటే, గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగిపోయినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలో ఎవరికి నేననే తలంపు ఉండదు. అది తలంపు కాబట్టి అది అణిగిపోతుంది. కానీ మనకి ఏదైతే ఇప్పుడు నేనుగా వ్యక్తమవుతుందో అదే కనుక నిజమైతే గాఢ నిద్రలో కూడా మనల్ని విడిచిపెట్టాలి. మనకి ఏదైతే ఇప్పుడు మనకి నేనుగా వ్యక్తమవుతుందో అది కూడా తలంపే. కానీ అది మొదటి తలంపు, మూల తలంపు. ఆ తలంపు వచ్చాక మనకి ఇతర తలంపులు వస్తాయి. మనకి ఎన్ని తలంపులు వచ్చినా ఆ తలంపుగా వస్తాయి. అంటే అసలు వస్తువుకి తలంపులు లేవు, ఈ మూల తలంపుకి తలంపులు ఉన్నాయి. అంటే ఈ మూల తలంపుకి కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, పరాకు వచ్చినా మూల తలంపుకి వస్తాయి. నేను మంచివాడిని అనుకుంటాడు అనుకున్నప్పుడు అది కూడా తలంపే. ఆ మూల తలంపుకి వస్తుంది ఈ తలంపు నేను మంచివాడని. లేకపోతే నేను చాలా గ్రేట్ మ్యాన్ అనుకుంటాడు అనుకున్నప్పుడు ఆ గ్రేట్ మ్యాన్ అనేది కూడా ఒక తలంపు, అది అది నిజం కాదు. ఆ మూల తలంపుకి వస్తుంది, అది మూల తలంపుకి వస్తుంది. నువ్వు మూల తలంపుని పట్టుకుని ఇతర తలంపుల్లోంచి ఆ మూల తలంపుని విడదీసి ఆ మూల తలంపుని పట్టుకుని దాని మూలంలోకి వెడితే దాని మూలాన్ని, ఆ మూల తలంపు దాని మూలాన్ని కనుక చూస్తే అది నశిస్తుంది. ఆ భ్రమను తెలియబడుతుంది. భ్రమను అందరి హృదయాల్లోనే ఉంది. ఉండి ఏం చేస్తుంది, ఎవరి యొక్క దేహ ప్రారంభాన్ని బట్టి ఆ దేహాన్ని నడిపిస్తారు. ఇన్ని దేహాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ రెండు దేహాల ప్రారంభం ఒకలాగా లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి దేహం ప్రారంభం వాడి దేహం. ఏమంటే ఇక్కడ ఇన్ని శిరస్సులు ఉన్నాయి, ఒక శిరస్సుకు వచ్చే తలంపులు ఇంకో శిరస్సుకు రావు. అంటే దేహం తేడాగా ఉన్నా, లోపల వాసనలు తేడాగా ఉన్నా, ఈ బ్రహ్మం బట్టి మన హృదయంలో సమానంగా అందరూ ఉన్నాం. దానికి తలంపులు లేవు, దానికి తలంపులు లేవు. ఈ మూల తలంపు యొక్క మూలం ఎక్కడుంది, నీ హృదయంలోనే ఉంది. మూల తలంపు మీకు లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తుంది. అంటే నీ మూల తలంపుకు మూలం ఎక్కడ ఉండాలి, లోపలే ఉండాలి. అంచేత మూల తొలగించేపు మూలం నీ లోపల ఉంది కాబట్టి నువ్వు లోపల వెతికి దానికోసం అన్వేషించి దాన్ని మూల తొలంపు యొక్క మూలాన్ని నువ్వు గుర్తించగలిగితే అక్కడే శుద్ధ చైతన్యం ఉంది, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే అంతర్యం ఉంది, అక్కడే మహావెలుతురు ఉంది, అక్కడే సాగులేని వస్తువు కూడా అక్కడే ఉంది. నువ్వు ఆ వస్తువును కనుక అనుభవిక యజ్ఞం చేసుకున్నావంటే పుట్టుక లేని సుఖం, పుట్టుక లేనటువంటి ఆ వస్తువుకి ఆ లోపల మూల తొలంపుకు మూలంలో ఉన్న వస్తువుకి చాలా ఉంటుందో తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి. అంటే ఆ వస్తువుని తెలుసుకుంటే నీకు శాంతి దొరుకుతుంది, కానీ ఆ మూల తలపు మూలంలో ఉంటుండ ఆ శాంతి స్వరూపాన్ని నువ్వు అన్వేషించకుండా దాన్ని తెలుసుకోకుండా శాంతి కోసం నువ్వు లోకంలో వెతికితే నువ్వు కోటి జన్మలు ఇచ్చినా ఎక్కడ వస్తువు ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ వస్తువు లేని చోట నువ్వు కోటి జన్మలు ఇచ్చినా నీకు దొరకదు. ఎక్కడ వస్తువు ఉందో అక్కడ వెతికితే ఈరోజైనా దొరకవచ్చు, లేకపోతే రేపైనా దొరకవచ్చు. వస్తువు లేని చోట వెతికితే నీకు ఎన్ని కోటి జన్మలు ఇచ్చినా నీకు దొరకదు. మనం వస్తువుని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. వస్తువుని ఒక చోట పోగొట్టుకుని మరొక చోట వెతికితే నీకు ఆ వస్తువు దొరకదు. అంటే నువ్వు శాంతి కోసం ఎక్కడ వెతుకుతున్నావు? లోకంలో వెతుకుతున్నావు. కానీ అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉన్న శాంతిని హృదయంలో వెతికితే దొరుకుతుంది, కానీ లోకంలో వెతికితే నీకు ఎక్కడ దొరుకుతుంది? లోకంలో వెతికినా నువ్వు కోటి జన్మలు ఇచ్చినా నీకు అది దొరకదు. నీ హృదయంలో వెతికితే దొరుకుతుంది. భగవంతుడంటే పరిపూర్ణమైన విశ్వాసం వాడు శరణాగతి మార్గం మంచిది. అప్పుడు మీరు భగవంతుడి యొక్క అవతారాలు ఏదో ఒక అవతారాన్ని తీసుకుని ఆ రూపాన్ని కనుక మీకు ధ్యానం చేస్తుంటే మీ చాపల్ని ఆగిపోతుంది, మీకు మనో నిగ్రహం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. మీకు ఇష్టమైనటువంటి అవతారాన్ని మీరు తీసుకోవచ్చు. అయితే అక్కడ మీకు ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి. అది చింతించగా చింతించగా మీరు రసహృదయంతో చింతి చిరాగ్గా కాకుండా అయిష్టంగా కాకుండా ఇష్టంగా మీరు ఆ అవతారాన్ని ఆ రూపాన్ని చింతించగా ఏదో ఒక రోజున మనస్సు నశిస్తుంది. మనస్సు నశించిన వెంటనే మీకు యువతి ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తం అవుతుంది. ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే తన వల్ల అన్నీ జరుగుతాయనుకుంటాడు. మీకు అర్థమవుతుంది, వాడికి వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు వాడికి ఆలోచన వస్తుంది ఏంటి మనవి అంటే. మానవుడు ఏం చేస్తాడంటే వాడు ఏదైనా సాధిస్తే వాడు గొప్ప అనుకుంటాడండి, వాడు ఏమైనా సాధించలేకపోతే ఏదో దేవుడు ఇలా అపకారం చేశాడని ఏదో అనుకుంటాడు వాడు. తర్వాత వాడు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి అనుకోండి, నేనే దేవుడు అనుకుంటాడు. వాడు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి అనుకోండి, వాడికి నేనే దేవుడు అని అనిపిస్తుంది. కానీ ఒకటి మనకి సంకల్పం ఉంది, దేవుడు అనుకుంటాడు, మనం అనుకుంటాం. మనం అనుకున్నది దేవుడు అనుకున్నది ఒకటైతే అది జరుగుతుంది. మనం అనుకున్నది వేరు, దేవుడు అనుకున్నది వేరైతే మనం అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నది జరుగుతుంది. ఇది సూత్రం. ఏదో ఒకటి మనం అనుకుంటాం, అదే దేవుడు కూడా అనుకున్నాడు అనుకున్న పని జరుగుతుంది. మనం అనుకున్నది దేవుడు అనుకోడు అనుకోండి, దేవుడు అనుకున్న దానికి మనం సంబంధం ఉండదు అనుకోండి. మనం అనుకున్నది వేరు, దేవుడు అనుకున్నది వేరు, ఆయన అనుకున్నది జరుగుతుంది, కానీ మనం అనుకున్నది జరగదు. అంటే శరణాగతి మార్గంలో ఉన్నాడు ఏం చేస్తాడటండి, వాడు తృప్తిగా ఉంటాడు. శరణాగతి మార్గంలో ఏముంటాడు, వాడు తృప్తిగా ఉంటాడు. ఏది ఇచ్చినా రాముడే ఇచ్చాడు అనుకుంటాడు, పోయినా రాముడు వల్లే పోయింది అనుకుంటాడు, ఇచ్చింది రాముడే, పోయి తీసుకెళ్ళింది రాముడే. ఏదైనా పరిస్థితులు అనుకూలంగా ఉంటే రాముడి దయ అనుకుంటాడు, వ్యతిరేకంగా ఉంటే ఏంటి ఇది రాముడి దయ అనుకుంటాడు. ఇది అంటే అంత ఆయన సంకల్పం ప్రకారం నడుస్తాను, ఎంత భగవంతుడి సంకల్పాన్ని బట్టే అంత నడుస్తాను. అంటే శరణాగతి మార్గంలో ఉన్నవాడు పద్ధతి ఎలా ఉండాలంటే, వాడికి మంచి ఏదైనా వచ్చిందనుకోండి దేవుని దయలు వచ్చింది అనుకుంటాడు, అలా వాడికి ఏదైనా చెడ్డ కలిగినా అది కూడా దేవుడి దయలు వచ్చింది అనుకోవాలి. ఈ శరణాగతి మార్గం. శరణాగతి మార్గం అంటే ఏంటంటే తనకి ఏదైనా మంచి వచ్చినప్పుడు దేవుడి దయలు వచ్చింది అనుకుంటాడు, అనుకోని సంఘటన తనకి ఇష్టం లేని సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి అది కూడా దేవుని దయలో జరిగింది అనుకుంటేనే వాడికి తెలుస్తుంది. ఏంటంటే మానవుడికి ఏది మంచిదో, మానవుడికి భవిష్యత్తుకి ఏది మంచిదో మానవుడి కంటే దేవుడికి బాగా తెలుసు, మనకంటే మన గురించి గురువుకు బాగా తెలుసు. అంటే షేక్స్పియర్ చెప్తూ ఉంటాడు, దేర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ యాన్సర్. మన జీవితాన్ని ఎప్పుడు మలుపు తిప్పుతాడో మనం చెప్పలేము, మన జీవితాన్ని ఎప్పుడు మలుపు తిప్పుతాడో చెప్పలేము. ఈ మధ్యన నేను ఒక ఉత్తరం చదివాను, జ్ఞానానంద తమ్ముడు గారు పద్మ మనకు మీటింగ్లు పెడుతున్నారు గొడవలో, ఆయన ఏ పద్మనాభరాజు గారు ఏదో ఆయన ఎప్పుడో 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందటో వాళ్ళ అన్నగారు హిమాలయ పర్వతాలు ఉండగా జ్ఞానానంద స్వామి ఒక ఉత్తరం రాశాడు. 2 ఏళ్ళ నుంచి ఎటు చూసినా శనిగడే, ఎటు చూసినా నాకు కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఎటు చూసినా శనిగడి కింద ఉంది, ఈ మధ్యన ఏదో కొంతకాలం రోజులు బాగానే వెళ్ళి రెండేళ్ల నుంచి పరిస్థితి బాగాలేదన్నాక అన్నగారు కొత్తని రాశాడు ఎక్కడికి విమలాయపడతాడు. అంటే ఎటు చూసినా నాకు కష్టాలు నష్టాలు బాధలు వస్తున్నాయి కానీ దుఃఖాలు వస్తున్నాయి కానీ నాకు మంచి రావటం రెండేళ్ల నుంచి నా పరిస్థితి బాగాలేదని విమలాయపడతావు అని అన్నగారికి జ్ఞానానంద స్వామికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే ఆయన ఏమని రాశారంటే, నీకు వచ్చి కష్టాలందరూ రాక్షసులు అనుకో దేవతలు అనుకో అన్నాడు. ఆయన ఇంకేమైనా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒకసారి కష్టాన్ని పంపించి ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అట్లా భగవంతుడు ఒకసారి సుఖాన్ని పంపించడం మానేసి కష్టాలను పంపి తొందరగా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇంకేమైనా మనకి ఏదైనా అనుకూలమైన పరిస్థితి వస్తే గర్వం పెరుగుతుంది, అనుకూలమైన పరిస్థితులు రాకపోతే ఆలోచన పెరిగి మనసు లోపలికి వెళ్ళడం ప్రారంభమవుతుంది. మీకు ఏదైనా అనుకున్న పని అయిపోయింది అనుకున్న వెంటనే గర్వం వచ్చేస్తుంది. అనుకున్న పని అవ్వలేదు అనుకుని ఇంకేత మనం ఇది ఎన్నిసార్లు అనుకున్న అవ్వటం లేదు అని ఆలోచన వస్తుంది, మనసుకు లోచూపు వస్తుంది, లో దృష్టి కలుగుతుంది. ఒకసారి అనుకున్న పని అయిపోవడం వల్ల గర్వం వచ్చేస్తుంది, అవ్వకపోవడం వల్ల మీకు పని అవ్వకపోవడం వల్ల బాహ్యంగా మీకు దానివల్ల పెద్ద రాబం ఆడిపోయినా మీకు ఆలోచన పెరుగుతుంది, మీ మనసుకు లోపల చూపు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే తమ్ముడిగా ఏమనర్థం రాశాడంటే, నీకు వచ్చిన కష్టాలు దేవతలే, నీకు వచ్చిన కష్టాలు దేవతలే. ప్రపంచంలో ఆయన రాశాడు, నేను ఎంతోమంది మహాత్ముల చరిత్రలు చదివాను, ఎంతోమంది మహర్షుల చరిత్రలు చదివాను, షేక్స్పియర్ పెద్ద పెద్ద పోయిట్స్ డ్రామాటిస్టులు జీవించేటట్లు చదివాను. ఎవళ్ళు ఏ బాధలు, ఎవళ్ళు ఏ కష్టాలు, ఎవళ్ళు ఏ నష్టాలు అనుభవించకుండా వాళ్ళ స్థాయికి రాలేదు. అయితే దీన్ని కూడా ఏదో ఒక ఉత్తమ స్థితికి నేను తీసుకురావడం కోసమే నీకు ఆ కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఆ కష్టాలకు నువ్వు కన్నా పడతాయి, కష్టాలు అనుకోకు, దేవతలు అనుకో అని సమాధానం రాశాడు. ఇంకేంటే ఆ కష్టం ద్వారా, ఆ కష్టం ద్వారా, ఆ బాధ ద్వారా, ఆ దుఃఖం ద్వారా ఒకవేళ నేను భగవంతుడిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అది నీకు తెలియదు, భగవంతుడికి తెలుస్తుంది. రాముడు కృష్ణుడు నువ్వు దేవతలు అనుకుంటున్నావు కదా, అలాగే నీ కష్టాన్ని కూడా నువ్వు దేవతలు అనుకో. అది దేవతలు, దేవతలు నీకు ఎంత మంచి చేస్తారో నీ కష్టాలు కూడా నీకు అంత మంచి చేస్తాయి. ఇవాళ నీకు కనిపించకపోవచ్చు, నీకు భవిష్యత్ పరిణామంలో నీకు అంత మంచి చేయొచ్చు, నీకు వచ్చిన కష్టాలే నీకు పరిణామంలో మంచి చేయొచ్చు. ఒక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకుని చాలా మంచి మాట మీకు చెప్తున్నాను. మీలో చెడుతనం కూడా ఏమున్నాయి, రాక్షస గుణాలు ఏమున్నాయి, మీరు రాక్షస గుణాలు కానీ రాక్షస తలంపులు కానీ ఏమున్నాయో మీరు చూసుకోండి. మీరు ఆ తలంపులు మీరు జాగ్రత్త, ఒకే తలంపులు మీలో 10 చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, 10 రాక్షస గుణాలు ఉన్నాయనుకోండి, ఒక్కో గుణాన్ని ఒక్కో గుణాన్ని మీరు తీసుకుని దాన్ని తొలగించుకోవడానికి కనుక మీరు ప్రయత్నం చేస్తే రాబోయే జన్మలో కాదు ఈ జన్మలోనే మీకు భగవంతుడు తెలుస్తాడు. ఈ జన్మలోనే మీకు భగవంతుడు సాక్షాత్కారం ఇస్తే ఇప్పుడు రాబోయే జన్మలో కాదు. ఇంకా భగవంతుడు మీ హృదయంలో రెడీగా ఉన్నాడు కానీ లోపల మీ రాక్షస గుణాలు అడ్డొస్తున్నాయి. ఆ రాక్షస గుణాలను కనుక మనం తొలగించుకోవాలి, సాధన చేసి ప్రయత్నం చేసి గురువుని ఆశ్రయించి ఈశ్వరుని ఆశ్రయించి ఉపాసన చేసి, ఉపాసన వల్ల మీకు మనసు యొక్క చాపలేం పోతుంది. ఉపాసన చేసి రాక్షస గుణాలను కనుక మీరు తొలగించుకోగలిగితే, చెడ్డ గుణాలను తొలగించుకోగలిగితే, అంటే బ్యాడ్ థాట్స్ని వెయిన్ థాట్స్ని తొలగించుకోగలిగితే, స్వామర్థనం లేకుండా కష్టపడి పనిచేసి, స్వామర్థనం లేకుండా కష్టపడి సాధన చేసి కష్టపడి పనిచేసి ఆ చెడు గుణాల నుంచి మీరు విడుదల కనుక పొందితే, అగ్ని థాట్స్ నుంచి కనుక మీరు విడుదల పొందితే, ఇప్పుడే ఇక్కడే ఈ శరీరం క్షేమం అవ్వకముందే మీరు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడే మీకు ప్రాణభావన ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతాడో లోపల ఉన్న నారాయణుడు మీకు నేనుగా వ్యక్తమవుతాడు. అది అది చివర స్థితి, అది పరమస్థితి, అది చిటారు కొమ్మ. అయితే మీ అందరూ మీరు అన్వేషణ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఇంతకుముందు మీటింగ్ నేను ఈ స్టేజ్ మీదకి రాకముందు నా మనస్సుకి కష్టం వస్తాను, చేపలు వస్తాను, ఇంకోటి నేర్చుకోండి. మీరు మీకు ఏదైనా భయం వస్తాననుకోండి, భగవంతుడి మీద మీకు పూర్తిగా భారం వేయటం నేర్చుకుంటే భయం తగ్గిపోతుంది. అంతా భగవంతుడి సంకల్పమే, ఉన్నది ఆయన నేను లేను, ఉన్నది భగవంతుడే నేను లేను. నమ్మాలి వారు చెప్పినట్టు ఓ పరమేశ్వరుడా ఓ పెరుమాళ్ళు ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను, ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను, నిన్ను ప్రార్థించాను నేను, కానీ ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నాకు. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేను లేదని. అంటే భగవద్భం కలిగిన వాడికి తెలిసింది ఉన్నది భగవంతుడు తప్ప ఇంకేమీ లేదని. ఉన్నది బ్రహ్మమే, మిగతాంతా స్వప్న సమానం అనే సంగతి నీకు భగవద్భం పొందిన తర్వాత భగవంతుడు ఉన్నది వాడు అక్కడ మాత్రమే సంగతి నీకు తెలుస్తుంది. మంచి మనసులో ఉంది, చెడు మనసులో ఉంది. అయితే మంచిని పెంచుకోమన్నారు, చెడుని తగ్గించుకోమన్నారు. అంటే నీ హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి మంచి సహకరిస్తుంది, చెడు సహకరించదు. అంటే మంచిని పెంచుకోమని చెప్పారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు లోకంలో ఎందుకు ఉన్నారని భగవాన్ అడిగారు. మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు ఈ సృష్టి ఎలా ఎంచుకుంటారు అంటే భగవాన్ ఆశ్చర్యమైన సమాధానం కూడా చెప్పాడు. మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవడానికి చెడ్డవాళ్ళు సహకరిస్తారు అయ్యా, అందుకు చెడ్డవాళ్ళు ఉన్నారన్నాడు. ఇంకేదంటే ఇలా రాముడు గొప్పతనం మనకు తెలుస్తాడంటే రావణాసురుడు అంటే ఒకడు ఉన్నాడు కాబట్టి రాముడు గొప్పతనం మనం తెలుస్తాం. ఔరంగజీబ్ అంటే ఒకడు ఉన్నాడు కాబట్టి శివాజీ గొప్పతనం మనం తెలుస్తాం. నరకాసురుడు అంటే ఒకడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు గొప్పతనం మనం తెలుస్తాం. రావణాసురుడు లేడని కూడా నీకు రాముడు అవనొచ్చని తెలియదు. అంటే ఆయన చెప్పిన సమాధానం ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళని ఇంకా మంచివాళ్ళు చేయడానికి చెడ్డవాళ్ళు సహకరిస్తాం అంటారు, అది వాళ్ళకి తెలియట్లేదు. శిరిడి సాయిబాబా ఏమని చెప్పాడంటే ఆయన విష్ణు సహస్రనామాలు అంటే ఇష్టం. శిరిడి సాయిబాబాకి అందరి చేత విష్ణు సహస్రనామాలు చదవమని చెప్పేవాడు. ఒకసారి ఎవరో తీసుకొచ్చి విష్ణు సహస్రనామాల పుస్తకం ఇచ్చారో శిరిడి సాయిబాబాకి, నేను ఆయన టౌన్లో పని ఉందన్న పని చూసుకొస్తాను, ఈ పుస్తకం మీ దగ్గర ఉంచాను. ఆయన పని తీసుకుని వచ్చేప్పటికి ఈ పుస్తకం కూడా ఇచ్చేశాడు శిరిడి బాబా. ఎవడో నా పుస్తకం ఏదన్నాడు, ఇంకెవడో భక్తులు వచ్చేవాడే వాడు చదువుకోమని వాడికి ఇచ్చేసి అన్నాడు. అదేంటంటే నా పుస్తకం వాడికి ఇవ్వటం ఏంటంటే కోపం వచ్చింది వాడికి. బజార్లో దొరుకుతాయి పుస్తకాలు, ఇవ్వాలని ఇచ్చేసాను వాడికి, బజార్లో కొనుక్కోమని చెప్పొచ్చు వాడు కొనుక్కోడు, కానీ ఈ పుస్తకం వాడికి ఇవ్వాలని ఇచ్చేశాను, ఎందుకు ఇచ్చానంటే నీలో ఎంత కోపం ఉందో చూడటానికి వాడికి ఇచ్చేసాను అన్నాడు. అది నీలో ఎంత కోపం ఉందో నీకు తెలియాలి కదా, నీకు తెలిస్తే ఇంకా పుస్తకం వాడికి ఇచ్చినందుకే నీకు ఇంత కోపం వచ్చేసింది, నీలో ఎంత కోపం ఉందో నీకు తెలిస్తేనే కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయు, అందుకు ఇచ్చాను, అయితే రూపాయి పెడితే బజార్లో పుస్తకం వస్తుంది, నీ కోపం ఎంత ఉందో నీకు తెలియటం కోసం వాడికి ఇచ్చేసి అన్నాడు శిరిడి సాయిబాబు. ఇంకోసారి ఏం చేశాడంటే సర్వసాధారణంగా మనుషుల్లో దోషం ఎక్కడ ఉంటుందంటే ఇద్దరు కలుసుకున్నప్పుడు మూడవని విమర్శిస్తూ ఉంటారు. ఎవరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళిద్దరు చాలా బుద్ధిమంతులైనట్టు ఆ మూడవని ఎవరు తిడతా ఉంటారు. సరసానికి ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇదే పని చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరు చాలా బుద్ధిమంతులైనట్టు మూడవని ఎవరు తిడతా ఉంటారు. ఇది ఏం చేశాడు, అక్కడ వచ్చి శిరిడి సాయిబాబా దగ్గర కూర్చుని ఎవరో తిడుతున్నాడు వాడు వచ్చినవాడు. బాబా అలా నువ్వు తిట్టద్దు విమర్శొద్దు, నువ్వు విమర్శించడం నువ్వే నష్టపోతావు. అంటే ఏమవుతుందంటే విమర్శ వాళ్ళు ఏమవుతుందంటే మనసు స్థూలం అయిపోతుంది. మీరు అర్థమవుతుంది, ఎంత ఎక్కువ విమర్శ వాళ్ళ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తున్నారు అంతర్ముఖానికి కలదు. అయితే బాబా ఏం చేశారంటే ఈయన ఎవరినైతే తిడుతున్నాడు వాడిని తిట్టొద్దని చెప్పలేదు, అలా వింటున్నాడు. ఒక 5 నిమిషాలు తిట్టాడు, 10 నిమిషాలు తిట్టాడు, ఇంకా తిడుతున్నాడు. తిడతంటే ఏమైంది, ఈ లోపల ఎవరో చంటిపిల్లడు వచ్చాడు, అక్కడికి చంటిపిల్లడు ఎవరో వచ్చాడు. ఈ చంటిపిల్లలకు ఒకసారి మలమూత్రాలు కంట్రోల్లో ఉండవు, మలమూత్రాలు ఒకసారి చంటిపిల్లలు కంట్రోల్లో ఉండవు. ఈ శ్రీ సాయిబాబా ఎదురకుండా కొంత దూరం పిల్లడు అక్కడ దొడ్డుకెళ్ళాడు, అంటే మల విసర్జన చేశాడు. మల విసర్జన చేశాడు, ఆ పిల్లడు లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ లోపల పంది వచ్చింది. పంది వచ్చి ఏం చేస్తాడంటే ఆ మల విసర్జన పిల్లవాడు విసర్జించిన మలం తింటాడు. అప్పుడు శిరిడి సాయి పక్కన తిడతానే ఉన్నాడు, ఆ మూడో వ్యక్తి ఎవరు. అప్పుడు శిరిడి సాయిబాబా ఏమని చెప్పాడంటే ఈ వ్యక్తితో, ఆ సందేహం ఆ పిల్లడు మనం తిండి నువ్వు మనం తింటున్నావు, నువ్వు ఎవరినైతే నా దగ్గర ఈ పావు గంట సేపు నుంచి 20 నిమిషాల నుంచి తిడుతున్నావు వాడు మనం నువ్వు తిన్నావు, నువ్వు తింటున్నావాడు మనం, ఆ చంటి పిల్లడు మనం పండి తిండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరు మనం తినేవాళ్ళే, నువ్వు మలం తిన్నావు, ఇంతవరకు నువ్వు చేసిన పని మనమే తిన్నావు, నువ్వు ఆడి మలం తినకపోతే నీ బలహీనతలో వెతుక్కుని వాటిని బాగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎవడో చెడ్డవాడు నువ్వు తిడుతున్నావు నా దగ్గర, ఎవడో చెడ్డవాడు తిట్టేవాడు, ఆ టైం నువ్వు అలా వేస్ట్ చేసుకునే బదులు అలా టైం వేస్ట్ చేసుకుంటే నువ్వు పనితోటి సమానం అయిపోతావు, నీకు మానవజ్ఞానం వచ్చింది కదా. అయితే ఎవరినో తిట్టే బదులు నీలో ఉన్న లోపాలను వెతుక్కుని ఆ లోపాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే నీకు భగవద్ అనుగ్రహం పొందుతావు. అంతేకాని ఇప్పుడు నువ్వు ఇంతవరకు నా దగ్గర చేసిన పని ఏంటంటే పని చేసి పని చేసావు, కానీ మనిషి చేసే పని నువ్వు చేయలేదు. అంటే నీ మానవ ధర్మం నీకు వచ్చినందుకు నీ లోపాలంటే వెతుక్కో, నీ లోపాలంటే సరిచేసుకో. వాళ్ళలో లోపాలంటే నీకెందుకు, నీ లోపాలు ఏమున్నాయో నువ్వు వెతుక్కుని ఆ లోపాలను తొలగించుకోవడం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఈశ్వరుడు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. ఆచార్య వారు ఏం చెప్పారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అంటే మానవజ్ఞానం రావటం, మోక్షం పొందాలి, జ్ఞానం సంపాదించాలన్నటువంటి కోరిక రావటం, ఆ కోరిక తగినటువంటి మహాత్ములతో మహర్షులతో యోగులతో సహవాసాలు జరగటం నేను చెబితే నీకు అర్థమవుతుందా, నీకు ఇన్ని పూర్వజన్మల పుణ్యం ఉండాలి కదా అన్నాడు ఆచార్యుల వారు. ఇంకా ఎవరిలో నువ్వు చేరుతున్నావు కానీ నువ్వు బాగుపడే ప్రయత్నం నువ్వు చేయటం లేదు. నువ్వు బాగుపడే సాధన నువ్వు ఎంతవరకు ఏం చేశావు? ఇక్కడ ఆచార్య వారు చెప్పేది అది, నీకు మానవ జన్మ వచ్చింది, మానవ జన్మ ఎంతో కొంత పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ రాదు. ఆ మానవ జన్మ వచ్చిన ఉపయోగం లేదు, అది జ్ఞాన ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి, మోక్షస్థితిని పొందాలంటే నీ హృదయం యొక్క లోయల్లోంచి ఆకాంక్ష రావాలి. నీకు మానవ జన్మ యొక్క జన్మ వస్తే ప్రయోజనం లేదు, ఆలోచన రావాలి నీకు, ఆ మోక్షాన్ని సాధించాలి, ఉత్తమ స్థితిని పొందాలి, ఉత్తమ గతిని పొందాలి, శరణాగతి ద్వారానే మరొక మార్గంలోనే ఉత్తమ గతిని పొందాలి అనేటువంటి నీ కాంక్ష హృదయంలోంచి ఉబ్బికి రావాలి. వచ్చినా సరిపోదు, నీ యొక్క సాధనకు అనుగుణమైనటువంటి గురువు వారి నీ సాధనను అభివృద్ధి చేసి నీ సాధనకు సలహాలు చెప్పి ఈ చైతన్య స్థాయికి పెంచడానికి తగినటువంటి మహర్షుల్ని మహాత్ముని వెతుక్కుని వారు చెప్పిన మాటలను శ్రవణం చేసి అవి మననం చేసి వారు చెప్పిన మాటలను అర్థం చేసుకుని నువ్వు ఆచరిస్తే నువ్వు తరిస్తావు. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ, అంటే నీ పూర్వజన్మలో నువ్వు పుణ్యకర్మలు మంచి కర్మలు చేస్తుంటే మహాత్ములతో సహవాసం చేయాలనే బుద్ధి నీకు పడుతున్నాడని అంటే రమణ మహర్షి గారు అంటా ఉండేవారు. కొంతమంది కళ్ళు నా చూడలేరు, చెవులు నదనలే అని అది అర్జునుడు చెప్తాడు కృష్ణునితోటి. ఇంతవరకు నేను ఏదో సామాన్య మానవుడు అనుకున్నాను, ఏదో బావ అనుకున్నాను, ఏదో గొల్లవాడు అనుకున్నాను, ఏదో రథం చూడేవాడు అనుకున్నాను, ఏదో ఆవులని గురిల్ని కాసేవాడు అనుకున్నాను అని ఆ విశ్వరూప దర్శనం చూపించే వరకు కృష్ణుడు ఎంతవాడో అర్జునుడికి అర్థం అవ్వలేదు. అంటే మన అర్హత లేనప్పుడు, యోగి లేనప్పుడు మనకు కళ్ళు ఉండి చూడలేదు, చూడండి కూడా వినలేదు. ఈ చర్మనాత్రాలతో మనం భగవంతుని చూడలేము. మనకి భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుని ఉపాసన చేయగా చేయ భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించి జీవించగా జీవించగా భగవంతుని పాదాలను కనుక ధ్యానం చేస్తుంటే మనకు భగవంతుని జ్ఞాననేత్రం ఇస్తారు. ఆ జ్ఞాననేత్రం ద్వారా ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుని తెలుసుకోగలం, కానీ మాంసం నాత్రాలతో మనం తెలుసుకోలేము. ఇప్పుడు మీకు అందరికీ కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి తిన్నాము నీకు అందరికీ, మరి ఈ మాటలు ఎందుకు వెళ్తున్నారు మీరు? ఉదాహరణ మీ లోపల జిజ్ఞాస ఉంది, మీరు పొట్ట కోసం బట్టల కోసం ఈ మాటలు వింటాలని నేను చెప్పిన మాటలు. మీరు పొట్ట మీకేమి లోటు లేదు, కానీ మీరు అందరూ అమాయకులా, ఎందుకు వింటున్నారు మీరు ఈ మాటలు? మీ లోపల జ్ఞానం సంపాదించాలి, విజేతం సంపాదించాలి, ఆ సూక్ష్మ బుద్ధి సంపాదించాలనే కాంక్ష లోపల మీకు ఉంది. అయితే మీ పూర్వజన్మలో ఎంతో కొంత మీరు పుణ్యం చేశారు కాబట్టి మీ ముఖం ఇటు తిరుగుతాను. మీకు బట్టలు లేక లేకపోతే తింటాను తిండి లేక మీరు ఇక్కడికి రాలేదు. నేను నేర్చుకోవాలి కాంక్షతోటి, ఆ తపనతోటి మనం కూడా జ్ఞాన ఆ చైతన్య స్థాయి పెంచుకోవాలి, ఆ ఉన్నదా మన హృదయం యొక్క లోయల్లో ఉన్నది మన ఏదో అందుకోవాలి అనే తపనతోటి మీరు ఇక్కడికి వచ్చారు. కానీ తిండి కోసం బట్టల కోసం గౌరవాల కోసం మీరు ఇక్కడికి రాలేదు. గౌరవాల కోసం వచ్చారా మీరు ఇక్కడికి? రాలేదు. లేదా బట్ట కోసం వచ్చారా? రాలేదు. లేదా తిండి కోసం వచ్చారా? రాలేదు. ఎందుకు వచ్చారు? మీ పూర్వపుణ్యం ఇక్కడ తీసుకొచ్చింది అన్నమాట. మీకు పూర్వపుణ్యం లేకపోతే మీరు శ్రవణం చేయలేదు, మీరు చెప్పినా మీరు శ్రవణం చేయలేరు. భక్తులు భగవంతుని మీద భారం వేయగా వేయగా భగవంతుని మీద ఆధారపడగా ఆధారపడగా భగవంతుడే సర్వం తెలుస్తుంది. భగవంతుడి కంటే వేరుగా ఏమి లేదని సంగతి తెలుస్తుంది. భగవంతుడు మనం ఎవరైనా తిట్టారనుకోండి మన కోపం వస్తుంది, ఎవరైనా విమర్శించారనుకోండి మన కోపం వస్తుంది. జనరల్గా ఇక్కడ రమణ మహర్షి గారు గొప్పతనం ఎక్కడ ఉంది? ఆయన ఇంగ్లీష్ గ్రామర్ బుక్ దగ్గర పెట్టుకున్నాడు, కానీ లోపల ఉన్న శాంతి, ఆ పరమ శాంతి, ఆ ఉత్కృష్టమైన శాంతి, ఆ ఉదాత్తమైన శాంతి, ఆ అమౌతికమైన శాంతి, ఆ పరమ శాంతి వచ్చి ముంచేస్తుంది ఆయన ఇంటికడ. అంటే పుస్తకం చూడాలన్నా చూడటం లేదు. ఇంకా ఈ పుస్తకం చదవాలనుకున్నాడు ఏనాడు వరదని అయిపోయాడు ఆయన. అంటే మనస్సుకి చదివేది ఉంది, మనస్సుకి చూచేది ఉంది, మనస్సుకి వినేది ఉంది, చైతన్యానికి చదివేది లేదు, వినేది లేదు, చూచేది లేదు. ఆయన చైతన్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ చైతన్యంలో తెచ్చి ఆనందం ఆయన ముంచేస్తాడు. ఇక్కడ బాగా గ్రహించండి, వంట వాళ్ళ అమ్మగారు చూస్తున్నాడు, ఎలా అబ్బాయి లేదు ఎండకామను నీబోటి వాడికి చదివేందుకు, నీబోటి వాడికి చదివేందుకు ఎక్కడికైనా పోరాదా, నువ్వు యోగిలాగా ఋషిలాగా కనిపిస్తున్నావు. అంటే ఆయన అప్పటికీ యోగి అయిపోయాడు, కానీ అయిపోయాడని అమ్మగారికి తెలియదు. నువ్వు యోగిలాగా ఋషిలాగా కనిపిస్తున్నావు అన్నాడు, అయిపోయాడు పాపం. నువ్వు యోగులాగా ఋషిలా కనిపిస్తున్నావు, నీ ముఖం చూస్తే పుస్తకం ఎదురుకుండా పట్టుకున్నావు, కళ్ళు మూసుకుంటున్నావు. నువ్వు ఎక్కడికైనా పోరాదా? నువ్వు ఇలా ఉండే పద్ధతిలో, ఇంటికా ఉండే పద్ధతిలో ఎక్కడికైనా పోరాదా అన్నాడు అన్నగారు. అదే పరిస్థితిలో మనం ఉన్నామనుకో, మన కోపం వస్తుంది, కోపం వస్తుంది. అప్పుడు రమణ మహర్షి గారు అంటున్నారంటే, ఈ మాటలు అన్నగారు అంటలేదు, భగవంతుడే వాడి ద్వారా అనిపిస్తున్నాడు అనుకున్నారు. వాడే అంటానకి భగవంతుడు అనిపిస్తుంటేనే అంటున్నాడు, భగవంతుడే అంటున్నాడు. ఇవిడెవరు అన్నగారు ఎవడు అంటానకి? భగవంతుడే వాడి ద్వారా ఈ మాట అనిపిస్తున్నాడు అని అన్నగారి మీద వాడు కోపం రాలేదు. ఏం చేత కోపం రాలేదు? భగవంతుడు అన్నగారు నోరును ఉపయోగించుకుంటున్నాడు, కానీ అనేవాడు ఎవడు? భగవంతుడే. ఆ టెక్నిక్ చూడండి, ఆ టెక్నిక్ కనుక మీకు అర్థమైతే ఈ క్షణంలో మీ మనసు చల్లారిపోతుంది. ఆ టెక్నిక్ అర్థం అవ్వాలి. మీ మనసుని మీ బూట్లో పడిపోదు, 20 బూట్లు ఈ క్షణంలో పడిపోతుంది మీకు టెక్నిక్ అర్థమైతే. భగవంతుడికంటే భిన్నంగా ఏముంది? ఇప్పుడు అన్నగారు ఎవడు అంటానకి? ఆ భగవంతుడు అన్నగారి నోరును ఉపయోగించుకుని భగవంతుడు అనిపిస్తున్నాడు ఆ మాట. ఎక్కడికైనా పొమ్మంటున్నాడు. అయితే మరి ఎక్కడికి పోవాలి అని ఆయనకి ప్రశ్న వచ్చింది. మళ్ళీ మళ్ళీ అన్నగారులో ఉన్న భగవంతుడే ఈయన హృదయంలో కూడా ఉన్నాడు. అన్నగారులో ఉన్న దేవుడు వేరు, ఈయన హృదయంలో ఉన్న దేవుడు వేరు కాదు. ఆ హృదయంలో అన్నగారికి అక్కడ మాట అనిపించాడు. మరి ఆ దేవుడే ఈ హృదయంలో ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్న దేవుడు ఏమనిపిస్తున్నాడు? మరి ఎక్కడికైనా పొమ్మంటున్నాడు ఆయన, ఇంట్లోకి పొమ్మంటున్నాడు బయటికి. మరి ఎక్కడికి పోవాలని ప్రశ్న వచ్చింది ఈయనకి. పొమ్మంటున్నాడు పోవడం రైతు, అది ఎక్కడికి వెళ్ళాలి? మరి ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తానని నిర్ణయానికి వచ్చాం, మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడ చోట ఉండాలి కదా శరీరం ఉందని చెప్పి అత్తవరించి కాడో పుట్టింటి కాడో కాశీలోనూ రామేశ్వరంలోనూ ఎక్కడ చోట ఉండాలి కదా? అసలు శరీరం చచ్చిపోతే పర్వాలేదు, శరీరం బతుకునని చెప్పి ఎక్కడ చోట పడి ఉండాలి కదా అని చెప్పి పొమ్మంటున్నాడు వీడు. ఎక్కడికి పోవాలి అని అది ప్రశ్న వచ్చింది భగవంతుడికి. ప్రశ్నిస్తానే హృదయాంతరం నుంచి హృదయాంతరం పోయిన నుంచి భగవంతుడు లోపల ఉన్నాడు కదా, అది నా చలం, అది నా చలం, అది నా చలం, అది నా చలం, అది నా చలం. ఎక్కడికి పోవాలని ఆలోచించింది నీకు? అరుణాచలం ఉంది కదా, అరి నా చలం, అరి నా చలం, అరి నా చలం. ఆ లోపల నుంచి ఉవ్వెత్తిగా ఆయనకి అరుణాచలం, వెళ్ళి అరుణాచలం, వేరులో అరుణాచలం. అంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న లోపల దేవుడు సమాధానం చెప్పేస్తున్నాడు, వెళ్ళు అరుణాచలం, అరి నా చలం, అరి నా చలం. ఇంకేతంటే వాడు స్నేహితుడు బరువు అని అడిగాడు. నువ్వు నేను చిన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాడు, నువ్వు అరుణాచలం వెళ్ళేప్పుడు నాతో చెప్పకుండా వెళ్ళిపోయావు అంటాడు. అది అరుణాచలం వెళ్తానని నాకు తెలిసి ఏంటన్నాడు. అరుణాచలం వెళ్తానని నాకే తెలియదు, ఆ స్ఫురణ వచ్చింది వెళ్ళిపోయాను, నువ్వు వచ్చేసానంటే. ఎలా వచ్చాను? ఒక నది ప్రవాహంలో గడ్డి పడి ఎంత వేగంగా కొట్టుకెళ్తున్నావు, అంత వేగంగా అరుణాచలం, ఆ మధురై నుంచి అరుణాచలం వచ్చి పడ్డాను నేను. నా వస్తానని నాకు తెలిసి ఏంటి నీకు చెప్పడానికి అన్నాడు. ఏమన్నా ఆలోచించి వచ్చానా, ప్లాన్ చేసుకుని వచ్చానా? ఆలోచించలేదు, ప్లాన్ ఉంటే ఆ తరంపు వచ్చింది వచ్చేసాం అంతే, దారిలో వచ్చేసాం. నదీ ప్రవాహంలో గడ్డి పడక కొట్టుకున్నట్టు వచ్చు. అంటే ఇంతకీ మీరు ఎందుకు చెబుతున్నారంటే, శరణాగతి పొందిన వారికి వాడు అనగారి మీద కోపం రాలేదు, భగవంతుడు అనిపించాడు. భగవంతుడికి భిన్నంగా ఏది అనిపించదు. అప్పుడు దేవతని పూర్ణస్థితి కలుగుతుంది, అంతే భగవంతుడే. ఇప్పుడు నీ అహంకారాన్ని గౌరవించుకుంటున్నావు. రమణ మహర్షి గారు చెప్పేవారు, మీ అహంకారాన్ని మీరు ముస్తాబు చేసి మానేయండి, మీకు జ్ఞానం వస్తుంది. మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, ఎంతసేపు మీరు ఏం చేస్తారు, ఎదటి వాళ్ళు మిమ్మల్ని పొగడాలని చూసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ అహంకారం ముస్తాబు అవుతుంది. ఎదటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీకు తెలియకుండా మీకు ఉపకారం చేస్తున్నారు. వాళ్ళు ఎవరనుకుంటారంటే వీళ్ళకి అపకారం చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు, కానీ మీకు ఉపకారం చేస్తున్నారు. ఎందుకు ఉపకారం? మీరు ఏ అహంకారాన్ని అయితే మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అహంకారాన్ని వాళ్ళు విమర్శిస్తుంటే ఇది తొందరగా పోతుంది. అది చేసిన ఉపకారం అపకారం ఉపకారమే, కానీ అపకారం అనుకుంటున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. ఇప్పుడు నా అహంకారాన్ని నేను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, అనుకోండి మీరు నా అహంకారాన్ని మీరు విమర్శిస్తున్నారు అనుకోండి, అంటే నేను ఏ అహంకారాన్ని అయితే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానో అది తొలగించుకోవాలి, తొలగించుకోవడానికి మీరు కూడా నాకు సహకారం చేస్తున్నారు. ఆ విషయం నాకు అర్థమవుతామని మీద నాకు కోపం వస్తుంది. మీకు ఎవరైతే శత్రువు అనుకుంటున్నారో, మీరు ఏమైతే తొలగించుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇతరులు విమర్శిస్తే మీరు సహాయం చేస్తున్నారన్నమాట దాన్ని తొలగించుకోవడానికి. మీరు చేసి మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా పర్వాలేదు, ఆ చేసి చక్రం శుద్ధిగా చేయండి, వివేకంతో చేయండి. ఏ మార్గంలో మీరు చక్రం శుద్ధిగా ఏ మార్గంలో ప్రయాణం చేసినా, శరణాగతి మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, ధ్యాన మార్గం కానీ, ధ్యానం చేయకుండా ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా పర్వాలేదు, మీరు పొందవలసిన వస్తువులు మీరు పొందుతారు, ఆ గమ్యానికి మీరు చేరుకుంటారు. ఈ గమ్యం మీకు ఎక్కడ దూరం లేదు, మీ హృదయంలోనే ఉంది. మీ గమ్యం మీకు ఎక్కడో దూరంగా ఉందనుకుంటున్నారు, మీ గమ్యం మీకు దూరంగా ఉండదు, మీ హృదయంగా ఉంది. అప్పుడు మీకు తెలిసాక అప్పుడు తెలుస్తుంది ఎక్కడో ఉందనుకున్న ఎక్కడ ఉంది, ఎప్పుడో పొందుతానుకున్న ఇప్పుడే పొందానని. నేను ఎక్కడో ఉందనుకున్నాను, మీకు తెలిసాక తెలుస్తుంది ఎక్కడో ఎక్కడో ఉందనుకున్నాను, కానీ అది నేను ఎక్కడో ఉందనుకోండి ఎక్కడే ఉందన్న సంగతి మీకు తెలిసాక తెలుస్తుంది. అది గమ్యాన్ని చేరుస్తాయి. మీరు ఏ మార్గాన్ని అవలంబించినా మీరు చక్రాన్ని శుద్ధిగా హృదయపూర్వకంగా నిండు మనస్తుడు కనుక పనిచేస్తే మీ గమ్యానికి చేరుకోగలిగాయి. విచారణ మార్గం వల్ల మీరు జ్ఞానాన్ని పొందుతారు, పరిపూర్ణమైన శరణాగతి ద్వారా కూడా మీరు జ్ఞానాన్ని పొందుతారు. మీకు శరణాగతి మార్గం ఇష్టమైతే శరణాగతి మార్గంలో ప్రయాణం చేయండి, మీకు విచారణ మార్గం ఇష్టమైతే విచారణ మార్గంలో ప్రయాణం చేయండి. అంటే మన పూర్వజన్మలు వేరు, పూర్వజన్మల్లో ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేసామో ఆ మార్గమే ఈ జన్మలో మనకు ఇష్టంగా ఉంటుంది. అంటే ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం బాగా సాగుతుంటే ఆ ప్రయాణాన్ని మనం చెరగొట్టుకోవడం, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో వాళ్ళు అభివృద్ధి కనిపిస్తా అంటే వాళ్ళకి ఆ మార్గాన్ని మనం చెరగొట్టుకోవడం, ఇంకేదే ఆ మార్గం ద్వారా కూడా వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. ఈ ఒక్క వాక్యం అర్థమైతే మనకి మానవుడుకున్న దుఃఖం ఆరిపోతుంది. ఇది భగవాన్ చెప్పారు వాడి తల్లికి. ఏం చెప్పారంటే, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడుస్తున్నాడు. జరగవలసింది జరిగి తిరుగుడు, జరుగు రాదని ఎవరంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు, ఇది నిశ్చయం. అంటే అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తానన్న మనసు వాక్యం మనకు అర్థమైతే అంటే మనసు వెళ్ళి హృదయ గుహలో నిలబడుతుంది, అక్కడ నశిస్తుంది. ఈ శరణాగతి మార్గం, రమణ మహర్షి గారు నీకు శరణాగతి మార్గం కనుక గుదిరితే నీకు విచారణ మార్గం వద్దన్నారు. మనిషి బాగుపడటానికి ఒక మార్గం చాలు, మీకు ఇష్టమైతే అన్ని మార్గాలు అనుసరించవచ్చు అని వేరే విషయం. మనిషి బాగుపడటానికి ఒక మార్గం చాలు, నీకు శరణాగతి మార్గం కనుక ఇష్టమైతే మిగతా మార్గాలతో నీకు పండుగ ఒక మార్గం నువ్వు తరించవచ్చు. అంటే రమణ మహర్షి గారి మీద ఒక అపవాదం ఉంది, ఆయన ఇంకేపు జ్ఞానం గురించి చెప్పారు కానీ మిగతా విషయాలు చెప్పలేదండి. ఆయన జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో భక్తికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు, శరణాగతి మార్గానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. పైగా విచారణ మార్గం కంటే శరణాగతి మార్గం సేఫెస్ట్ సైడ్ అన్నారు. సేఫ్ సైడ్ శరణాగతి మార్గమేమో పిన్ని మార్గం, జ్ఞాన మార్గం కోతి మార్గం. కోతి ఏం చేస్తున్నట్టండి, కోతి పరిగెడుతుంటే దాని పిల్లలు పొట్టను పట్టుకుంటారు, ఏమండి పొట్టను పట్టుకుంటాయి, ఆ కోతి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పొరపాటును కనుక పొట్టను తల్లి పొట్టను వదిలేసి అనుకోండి కోతి పిల్ల కింద పడుతుంది. జ్ఞాన మార్గం అటువంటి, శరణాగతి మార్గం ఇటువంటి పిండి మార్గం. పిల్లకు ప్రమాదం లేని పిల్లలు తన నోట్లో పెట్టుకుంటుంది, పిండి నోట్లో పెట్టి ఇంటింటికి తిప్పుతూ ఉంటుంది. పిల్ల అజాగ్రత్తగా పర్లేదు, పిండి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడేముంది, ఇక్కడేమో తల్లి మాట ఏమైనా పిల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోతి మార్గం, జ్ఞాన మార్గం ఏమో కోతి మార్గం, భక్తి మార్గం శరణాగతి మార్గం పిండి మార్గం. అంటే మీ మనసుకి తన కుదిరితే కోతి మార్గం కంటే పిల్లి మార్గమే మంచిదన్నారు. మనకి ఒకటే అంటే దాని నేను భగవంతుని శరణ వేడుకుంటున్నానని నోడుతోడంటాను కాదు, మీరు హృదయంలో అనుభవం కలగాలి. అంతా భగవంతుని సంకల్పం, అంతా ఈశ్వర సంకల్పం ప్రకారమే నడుస్తుంది అని నేను నోడుతోడు చెప్పకుండా నీ హృదయానికి కనుక అందితే, నీ హృదయానికి అది తెలిస్తే, నీ బుద్ధికి అవగాహన అయితే, నీ వేదన అంతా కూడా నీ రోదనంతా కూడా ఈ క్షణమే ఇప్పుడే చల్లారిపోతుంది. నీ మనసులో ఎంతైతే నిప్పుందో అంత ఇప్పుడే చల్లారిపోతుంది. ఇప్పుడు అంతా ఈశ్వర సంకల్పం చోటే నడుస్తుంది అనేటువంటి విషయం మామూలుగా గ్రామ్ ఫోన్ రికార్డ్ లేదా నోడుతోటంటే సరిపోదు. నీ హృదయాన్ని నీ హృదయంలోకి దిగాలి, నీ హృదయానికి అది పట్టుకోవాలి. అన్ని మార్గాలు మంచియే, నీకు నచ్చుతాందో లేదో చూసుకో మార్గం. ఇది భగవంతుడికి భగవాన్ చెప్తున్నాడు, అన్ని మార్గాలు మంచియే కానీ ఆ మార్గం నీకు నచ్చుతుందో లేదో చూసుకో. నీ మనసుకు అది సరిపోతుందో లేదో చూసుకో. సరిపోతుందో నువ్వు ఎదరకండి, అదే ఏ అనుమానించక్కర్లేదు, శంకించక్కర్లేదు. శరణాగతి మార్గంలోనైనా నీ అహంకారాన్ని దాని మూలంలోకి తీసుకెళ్ళాలి, విచారణ మార్గంలోనైనా నీ అహంకారాన్ని దాని మూలంలోకి తీసుకెళ్ళాలి. దాని మూలంలోకి తీసుకెళ్ళి దాన్ని ముంచితే కానీ నశించదు. ఏ జీవుడైతే నీకు నేనుగా వ్యక్తం అవుతున్నాడో, ఏ మార్గంలో ప్రయాణం చేసినా అందులోంచి నువ్వు విడుదల పొందటమే మోక్షం అయ్యా. అంటే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా రెండు ఒకే గమ్యానికి తీసుకెళ్తాయి. ఒకే వస్తువు నీ చేత పుణ్యంపజేస్తాడు. ఆత్మతత్వం చేయడం లేదు, నిజమైన దేవుడు ఆత్మే. ఆత్మే మనకు దేవుడిగా కనిపిస్తున్నాడు, ఆత్మే మనకు గురువుగా కనిపిస్తున్నాడు, ఆత్మే మనకి దేవతలుగా కనిపిస్తున్నారు. ఉన్న వస్తువు ఒకటే, ఉన్న వస్తువు చైతన్యం ఒకటే. ఆత్మతత్వం నేను నాది అంటూ ఏమీ లేదని గ్రహింపు ఇదే జ్ఞానం. ఇంకో మాట చెప్తాను, మీరు మీ ఇంటికి వెళ్ళి మీరు జాగ్రత్త ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు మీకు ఎంతో కొంత సంతోషం ఉంది కదా మీకు అందరికీ, ఇప్పుడు నూటికి నూరు రూపాయలు సంతోషం లేకపోతే ఎంతో కొంత సంతోషం ఉంది కదా మీకు అందరికీ, అసలు సంతోషం లేకుండా లేరు కదా, కొంచెం కొంచెం సంతోషంగానే ఉంటున్నారు కదా. ఈ సంతోషం మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. అది మీ హృదయంలోంచి వస్తుందా లేకపోతే బయట కారణాల వల్ల సంతోషం వస్తుందో ఆలోచి ఇంటికి వెళ్ళిపోండి. మరి ఇక్కడ కాదు, ఇప్పుడు నాకేం చెప్పద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీకు ఎంతో కొంత సంతోషం వస్తుంది, అసలు సంతోషం లేకుండా లేరు మీరు, ఎంతో కొంత సంతోషం వస్తుంది. ఆ సంతోషం మీ హృదయంలోంచి వస్తుందా సంతోషం, లేదా బయట కారణాల వల్ల మీ ఇంట్లో వ్యక్తుల వల్ల కానీ, లేకపోతే మీ ఆస్తిపాస్తుల వల్ల కానీ, లేకపోతే మీకున్న గౌరవాల వల్ల కానీ, మీకున్న స్నేహితుల వల్ల కానీ, మీకున్న బంధువుల వల్ల కానీ, మీకున్నట్టు బ్యాంక్ అకౌంట్ల వల్ల కానీ, మీరైతే మీకున్న స్టేటస్ వల్ల కానీ, ఆ గౌరవం మీకు బయట, ఆ సంతోషం మీకు బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా ఇంటికి వెళ్ళిపోయి చూసుకోండి. అది మీకు లోపల నుంచి వస్తుంటే ప్రమాదం లేదు, బయట కారణాల వల్ల కనుక ఆ సంతోషం వస్తుంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చి జన్మలైనా మొత్తం ఆ సంతోషం ఉంటే మీకు అందరికీ దుఃఖం కింద మారిపోతుంది. ఇది ఒకటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఏదైనా పదం ఉందనుకోండి, పదం వల్ల నాకు సంతోషం వస్తుంది అనుకోండి, ఆ పదం పాడగానే మళ్ళీ సంతోషం పోతుంది, మళ్ళీ దుఃఖం వెంటాడు. మీరు నాకేం పైకి చెప్పద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోయింది ఆ సంతోషం ఏ కారణంగా వస్తుందో మీకు సంతోషం ఉంది, నేను లేదంటలేదు, మీకు అందరికీ ఎంతో కొంత సంతోషం ఉంది. ఆ సంతోషం ఏ కారణంగా వస్తుందో చూసుకోండి. మీకు ధనం ఉండొచ్చు కానీ దానివల్ల కనుక సంతోషం వస్తే మటుకు పోతుంది, గ్యారంటీగా సంతోషం పోతుంది. లేదా మీకు పదం ఉండొచ్చు, ఆ పదం వల్ల మీకు సంతోషం వస్తుందో పదం పోయినప్పుడు సంతోషం పోవటమే కదా, ఆ సంతోషం ఉంటే మళ్ళీ దుఃఖం కింద మారి. అంటే బయట కారణాల వల్ల ఏ కారణం వల్ల మీకు సంతోషం వస్తున్నప్పటికీ ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ అంత దుఃఖం కింద మారిపోతుంది. మీకు ధనం ఉండొచ్చు కానీ నాకు ఎంత ధనం ఉంది కదా మీకు సంతోషం వస్తాను అంటున్నాను, అదంతా దుఃఖం కింద మారిపోతుంది. అంటే ఏ కారణాల వల్ల ఇప్పుడు మీకు సంతోషం వస్తుందో ఆ సంతోషం అంతా ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనే అదంతా దుఃఖం కింద మారిపోతుంది. మీరు ఇంటికాడ కూడా శ్రద్ధగా సాధన చేయాలి. ఎవడైతే సాధన చేశాడో వాడికి సొమ్ము అవుతుంది, సాధన చేసిన వాడితే సొమ్ము, సాధన చేయకపోతే వాడు నోట్లు దుమ్ము. ఇంతవరకు సృష్టిలో సాధన చేయకుండా ఎవరికి సిద్ధి కలగలేదు. సాధన అంటే ప్రయత్నం చేయటం. మీరు దేనైతే పొందాలనుకుంటున్నారో దాని గురించి తపలు పడాలి, దాని గురించి ఎంతమంది ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మీకు గురువు అనుగ్రహం వస్తుంది, గురువు అనుగ్రహం ఇస్తే మీరు తరిస్తారు. సాజీవనం తరపు ఇతర గొడవల్లో మీరు కలగ చేసుకోకండి. ఏదైనా అవసరమైనప్పుడు మనం మాట్లాడవచ్చు, అవసరమైనప్పుడు సహాయం చేయొచ్చు, కానీ అదే పనికి ఇతరుల గొడవలో మనం కలగ చేసుకుంటే మనకు అహంభావన అజ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముందు నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేయి. నిన్ను చూసి అనేక మంది బాగుపడతారు. నీలో శాంతి లేదనుకు ఇతరులకు ఏం ఇస్తాము శాంతి? అది భగవాన్ చెప్పింది. నీలో సుఖం లేదనుకు, నీకు సుఖం లేదనుకు ఇతరులకు సుఖాన్ని ఏమి ఇస్తాం? నీకున్నది ఏదో అది ఇతరులకు ఇస్తాం, నీకు ఏది ఇతరులకు ఇవ్వలేవు. మీరు నీకే శాంతి లేనప్పుడు, నీకే సుఖం లేనప్పుడు ఇతరులకు సుఖాన్ని ఎక్కడి నుంచి తెచ్చేస్తావు, ఇతరులకు శాంతిని ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? నీకు ఏది ఇతరులకు ఇవ్వలేదు. కొంతమంది అంటూ ఉంటారు అక్కడ, ఏంటంటే ఊళ్ళో శాంతి లేదు, దేశంలో శాంతి లేదు అని అనుకుంటూ ఉంటారు అక్కడ కూర్చుని. ఊళ్ళో శాంతి లేదు అక్కడ, దేశంలో శాంతి లేదని దానికి భగవాన్ చెప్పారు. అసలు మొట్టమొదటి ఆడికి లేదు శాంతి, మొట్ట ఆడికి శాంతి లేదనే సంగతి ఆడికి తెలియదు. ఆడికి తెలియక ఊళ్ళో శాంతి లేదు, దేశంలో శాంతి లేదు అనుకుంటారు. ఆడికి అసలు శాంతి తగ్గలేదు ఏంటాడికి? ఎంత బాగా చెప్పారు చూడండి, ఒక ముట్టిగా ముట్టినట్టు ఉంటాయి కొన్ని కొన్ని మాటలు. కొన్ని మాటలు భగవాన్ మాట ఎలా ఉంటాయంటే ముట్టిగా ముట్టినట్టు ఉంటాయి. కొంతమంది భోజనం చేసిన వెంటనే పడకుర్చీలో కూర్చుంటారు. నేను పడకుర్చీ రాజుగారు పడకుర్చీ వేదాంతం అని చెప్తారా? ఏమండే ఇక్కడ పడకుర్చీలో భోజనం చేసండి, ఆ పడకులకు ఏం పరిస్థితి ఏం బాగలేదండి, ఊరంతా ఊళ్ళో శాంతి లేదండి, దేశంలో శాంతి లేదు, ప్రపంచంలో శాంతి లేదని చెప్తారంటే మనం కూడా ఎవరైనా వెళితే, ఎవరైనా అమాయకులు అమాయకులు ఉంటాం కదా మనం, ఆ దగ్గరికి వెళితే భగవాన్ అన్నారు ఊళ్ళో లేదు శాంతి అంటాడు, దేశంలో శాంతి లేదంటాడు, ప్రపంచంలో శాంతి లేదంటాడు. ముందు అసలు ఆడికి లేదు శాంతి. నిజంగా ఆడికి శాంతి ఉంటే ప్రపంచం అంతా శాంతిలో ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు వాడి శాంతితో ప్రపంచాన్ని నిండుతాడు అవసరం అయితేనే. ఆడికి శాంతి లాగా ఏడ్చి ఆ పడకుర్చియో ఆ పడకుర్చీలో కూర్చుని అక్కడ శాంతి లేదు ఇక్కడ లేని చేయదు ప్రపంచంలో శాంతి లేదు అంటాడు. ఇవన్నీ అహంభావం చెప్పే మాటలు, ఇవన్నీ తెలివి తక్కువ మాటలు, ఇవన్నీ అజ్ఞానంతో కూడిన మాటలు, ఇవన్నీ అహంకారంతో కూడిన మాట. అలా కాదు, ముందు మీరు శాంతిని సంపాదించండి. మిమ్మల్ని బట్టి మీ మీ ఇంట్లో వాళ్ళు బాగుపడతారు, దేశస్థులు బాగుపడతారు, ప్రపంచం బాగుపడదు. అంటే గౌతమ బుద్ధుడు దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళాడు కాబట్టి మనం కూడా దుఃఖం లేని స్థితిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. ఆయన దుఃఖంలో ఉంటే నీ దుఃఖాన్ని ఎలా చల్లారుస్తాడు? గౌతమ బుద్ధుడే దుఃఖంతో బాధపడుతున్నాడు అనుకోండి, నీ దుఃఖంతో ఎలా నీ దుఃఖాన్ని ఎలా చల్లార్చడండి? రామమహర్షి గారు చెప్పిన మాట, ఎవరి సమక్షంలో కూర్చున్న వెంటనే నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ సాధనతో సంబంధం లేకుండా, శాంతి తరండాలు తోటి కాంతి తరండాలు తోటి ఆనంద తరండాలు తోటి ఆనంద కరటాలు తోటి శాంతి కరటాలు తోటి కాంతి కరటాలు తోటి ఊరిస్తాడుతున్నారు వాడు నీ గురువు. అంటే నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ సాధనతో సంబంధం లేకుండా సమక్షంలో కూర్చున్నప్పుడే నీకు ఆ శాంతి ఉబ్బికి ఉబ్బికి వచ్చి నీ సహస్రాలను మించేస్తున్న వాడు నీ గురువు.
ఓ